ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మనం పంటలకు జీవన ఎరువుల ఎంపిక అనే అంశం గురించి సంభాషణ రూపంలో తెలుసుకుందాం. ఈ సంభాషణలో రైతు రాజమ్మగా రవలి, వ్యవసాయ విస్తరణ అధికారిగా చందన పాత్రలు పోషించబోతున్నారు. ఈ సంభాషణ వ్యవసాయ అధికారి కార్యాలయంలో జరుగుతుంది.
నమస్కారం మేడం.
నమస్కారం, ఎవరమ్మా, ఏం కావాలి?
మీతో మాట్లాడడానికి వచ్చాను మేడం.
చెప్పండమ్మా, మీ పేరేంటి?
అదే అమ్మా, నా పేరు రాజమ్మ. మొన్న సర్వే చేయడానికి వచ్చారు కదా, అప్పుడు నన్ను చూడలేదా మీరు?
ఓ అవునమ్మా, గుర్తొచ్చారు. ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా?
ఏం బాగుండడం మేడం, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు.
అరే ఏమైందమ్మా అలా అంటున్నావ్?
మరేం చేయాలమ్మా, వచ్చిన పైసలన్నీ పిల్లల చదువులకు, ఇంట్లో ఖర్చులకు, దవాఖానాలకే సరిపోతున్నాయి.
ఏమైందమ్మా అట్లా అంటున్నావ్? ఇంట్లో ఎవరికైనా బాలేదా?
అదే అమ్మా, ఈ మధ్య మా చిన్నోడికి అదేదో డెంగ్యూ జ్వరం వచ్చింది, పైసలన్నీ దవాఖానాకే అయిపోతున్నాయి. ఇంకా పెద్దోడు 10వ తరగతి అయిపోవచ్చింది, వాణ్ణి హాస్టల్లో వేయాలంట. బాగా పట్టుబడతాండు, అసలుకే రెక్కాడితే గాని డొక్క గడవని పరిస్థితి ఆయే. ఒంటి చేతితో కుటుంబాన్ని లాగడం చాలా కష్టంగా ఉంది.
ఎందుకు, పంట దిగుబడి సరిగ్గా లేదా, లేకపోతే పండిన పంటకు గిట్టుబాటు ధర రాలేదా?
ఏం రావడం అమ్మా, పెట్టిన పెట్టుబడి కూడా రాకపాయే. ఎన్ని ఎరువులేసినా, ఎన్ని మందులు కొట్టినా పంట సరిగ్గా పండనే లేదు.
ఏమేమి ఎరువులు, ఎన్ని బస్తాలు వేస్తున్నావు రాజమ్మ?
అందరేసేదే అమ్మా, నేనేం కొత్తగేస్తాను. గవే యూరియా, గవే డిఎపి బస్తాలు 10-15 బస్తాల దాకా వేస్తాను.
మరి అన్ని బస్తాలు వేస్తే పంట దిగుబడి తగ్గుతుంది కదమ్మా.
అదేందమ్మా, ఎరువులేస్తే తగ్గడం ఏంటి, దిగుబడి పెరగాలి కదా.
రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే పంట పండడానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోతాయి కదమ్మా.
సూక్ష్మజీవుల అంటే ఏంటి మేడం?
ఇవి నేలలో ఉంటాయమ్మా, పంట పండడానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. రసాయన ఎరువులను ఎక్కువగా వాడితే ఇవి చనిపోతాయి.
అవునా మేడం, ఇదెప్పుడు విననే లేదు. మరి ఈ సూక్ష్మజీవులు చనిపోకుండా ఉండడానికి ఏం చేయాలంటారు?
అందుకోసం జీవన ఎరువులను వాడండి.
ఇంతకీ ఈ జీవన ఎరువులు అంటే ఏంటి మేడం?
జీవన ఎరువులు అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగకరమైన సూక్ష్మజీవులు. ఇవి విత్తనాలకు కలిపి లేదా నేలలో వేసుకోవచ్చు.
ఇవి ఎట్లా పనిచేస్తాయి మేడం?
ఈ జీవన ఎరువుల్లో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొక్క వేరుబుడిపల్లోకి లేదా వేరుమండలంలోకి ప్రవేశించి మొక్కకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చి మొక్క పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.
మేము వేసే పిండికి దీనికి తేడా ఏంది మేడం?
రసాయన ఎరువులు భూసారాన్ని తగ్గిస్తాయి, జీవన ఎరువులు భూసారాన్ని పెంచుతాయి. రసాయన ఎరువుల వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది, జీవన ఎరువుల వల్ల ఎలాంటి హాని జరగదు. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న అంటారు కదమ్మా. అలాగే ఈ రసాయన ఎరువులు తొందరగా ప్రభావాన్ని చూపుతాయి, మళ్లీ వాటిని ఎక్కువ దఫాలుగా వాడుకోవాలి. అదే ఈ జీవన ఎరువులైతే నెమ్మదిగా పంటకాలం మొత్తం అందుబాటులోకి ఉంటాయి.
మరి జీవన ఎరువుల వల్ల ఉపయోగాలేంటో చెప్పండి మేడం.
ఇవి వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి. నేలలో ఉన్న భాస్వరాన్ని అందుబాటులోకి తెస్తాయి. విటమిన్లు, ఎంజైమ్స్, హార్మోన్స్ మొదలైనవి లభ్యమై మొక్క పెరుగుదల చురుగ్గా ఉంటుంది.
ఈ ఎంజైమ్లు, విటమిన్లు ఇవన్నీ ఏంటి మేడం?
మన శరీర ఎదుగుదలకు ఎలాగైతే ఎంజైమ్లు, విటమిన్లు అవసరమవుతాయో అలాగే మొక్కలకు కూడా అవసరం వస్తాయి.
అవునా మేడం? ఇంకా ఏమేం లాభాలున్నాయి చెప్తారా?
నేల నుండి వచ్చే తెగుళ్లను కొంతవరకు తగ్గించుకోవచ్చు. భూమి భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. వేర్లకు గాలి, నీరు బాగా లభిస్తాయి. పంట దిగుబడి 10-20% వరకు పెరుగుతుంది. రైతులకు ఎరువుల ఖర్చు తగ్గుతుంది. నేల కాలుష్యం ఉండదు.
మరి ఒకే రకమైన జీవన ఎరువులు వేస్తే అందులో అన్ని పోషకాలు ఉంటాయా మేడం?
లేదమ్మా, ఎలాగైతే రసాయన ఎరువులను వేరువేరుగా వాడతామో అలాగే ఈ జీవన ఎరువులను కూడా వాడుకోవాలి.
అయితే అవి ఎన్ని రకాలుగా ఉంటాయి మేడం?
ఈ జీవన ఎరువులు పనిచేసే విధానాన్ని బట్టి నత్రజన్ని స్థిరీకరించే జీవన ఎరువులు, భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు, పొటాషియంను మొక్కలకు అందించేవి, జింక్ను కరిగించే సూక్ష్మజీవులు, సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు, వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దోహదం చేసే వేరు బ్యాక్టీరియా, ఇలా రకరకాలుగా ఉంటాయమ్మా.
ఎట్లయితే యూరియా అన్ని పంటలకు వేసుకోవచ్చో అలాగే ఈ ఎరువులు కూడా వేసుకోవచ్చు అంటారా మేడం?
లేదు రాజమ్మ, వేరువేరు పంటలకు వేరువేరు జీవన ఎరువులు ఉంటాయి.
అవునా మేడం? ఏ పంటలకు ఎలాంటి జీవన ఎరువులు వేసుకోవచ్చో చెప్పండి మేడం.
వరి పంటలకు నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లాని నత్రజని జీవన ఎరువుగా వాడతారు. పప్పు దినుసు పంటలు అయిన కంది, పెసర, శనగ, మినుము, వేరుశనగ, సోయాబీన్ వంటి పంటలకు రైజోబియంను నత్రజని జీవన ఎరువుగా ఉపయోగిస్తారు. వాణిజ్య పంటలకు అజిటోబ్యాక్టర్ను నత్రజని జీవన ఎరువుగా, భాస్వరపు జీవన ఎరువుగా పాస్కో బ్యాక్టీరియాను, మైకోరైజాను అన్ని పంటలకు ఉపయోగించుకోవచ్చు.
జరా కొంచెం ఎట్లా వాడుకోవాలో చెప్పండి మేడం.
వీటిని 4 పద్ధతుల్లో వేసుకోవచ్చమ్మా. అవి 1 విత్తన శుద్ధి, 2 నారును ముంచే పద్ధతి, 3 భూమిలో చల్లడం, 4 డ్రిప్ పద్ధతి.
అవునా మేడం? ఇంతకీ ఈ విత్తన శుద్ధి అంటే ఏంటి మేడం, ఎట్లా వేసుకోవాలి?
విత్తన శుద్ధి అంటే మనం వేసుకోబోయే విత్తనాలకు ఈ జీవన ఎరువులను కలిపి వాడడం.
ఇది ఎట్లా చేయాలి మేడం?
విత్తన శుద్ధి ద్వారా వేసుకునేటప్పుడు 200 గ్రాముల జీవన ఎరువును 10 కేజీల విత్తనానికి వాడాలి. ఈ విత్తనాలను 1 పాలిథిన్ సంచిలో వేసుకుని దాని మీద 200 గ్రాముల జీవన ఎరువును మరియు కొంచెం బెల్లం లేదా చక్కెర ద్రావణాన్ని జిగురులాగా దాని మీద పట్టించి నీడలో ఎండబెట్టాలి.
నీడలోనే ఎందుకు పెట్టాలంటారు మేడం?
ఈ జీవన ఎరువులు బ్రతికి ఉన్న సూక్ష్మజీవులు, వీటిని ఎండలో పెడితే చనిపోతాయి, కాబట్టి నీడలో ఆరబెట్టుకోవాలి.
మరి విత్తన శుద్ధి ఎప్పుడు చేసుకోవాలంటారు మేడం?
విత్తనాలను విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలమ్మా.
ఇంతకీ ఈ పద్ధతిని ఏ పంటల్లో వేసుకోవచ్చు అంటారు మేడం?
ఈ విత్తన శుద్ధిని ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న, వేరుశనగ, పెసర్లు, మినుములు లాంటి పంటలకు చేసుకోవచ్చమ్మా.
నాటు వేసే ముందు కూడా వేసుకోవచ్చు అన్నారు కదా, అది ఎట్లా మేడం?
నారుమడి నుండి ప్రధాన పొలంలో వేసుకునేటప్పుడు నారు కట్టలను 1 బకెట్లో 10 లీటర్ల నీటిలో 2 కేజీల జీవన ఎరువును వేసి అందులో నారు మొక్కల వేర్లు మునిగేటట్లు 20-30 నిమిషాలు ఉంచి నాటుకోవాలమ్మా.
ఇట్లా చేయడం వల్ల ఏం లాభం అంటారు మేడం?
పొలం మొత్తం వేసుకోవాలి అంటే ఎక్కువ ఎరువు పడుతుంది, ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఇట్లా అయితే ఖర్చు కొంచెం తగ్గుతుంది.
నిజమే అమ్మా. మరి భూమిలో నేరుగా చల్లుకోవచ్చు అన్నారు కదా, అది ఎలా చేయాలంటారు?
ఈ జీవన ఎరువును పశువుల ఎరువుతో కలిపి వేసుకోవచ్చు.
పశువుల ఎరువుతో కలిపి ఎలా వేసుకోవచ్చు మేడం?
అదే చెప్తున్నా అమ్మా. జీవన ఎరువులను పశువుల ఎరువుతో గాని, వర్మీ కంపోస్ట్ తో గాని, ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే నల్ల మట్టి లేదా ఇసుకతో గాని 200 కేజీలకు 2 కేజీల జీవన ఎరువును కలుపుకుని పొలంలో వేసుకోవచ్చు. దీనివల్ల సేంద్రియ కర్బనం పెరుగుతుంది.
ఇట్లా ఏ పంటలకు వేసుకుంటారమ్మా?
ముఖ్యంగా పండ్ల తోటలకు వేసుకుంటారు. ఇంకా చివరిదైన డ్రిప్ పద్ధతిలో 300 మిల్లీలీటర్ల నీటిలో 500 మిల్లీలీటర్ల జీవన ఎరువును తీసుకుంటారు. తీసుకుని డ్రిప్ ట్యాంకులో కలిపి మొక్కలు నాటిన వారం రోజుల్లో డ్రిప్ లైన్ల ద్వారా మొక్కలకు వేసుకోవాలి.
ఇవి పిండిలాగా చల్లుకునుడేనా లేదంటే నీళ్లలో కలుపుకొని పంపులతో మందులాగా కూడా కొట్టుకోవచ్చా మేడం?
జీవన ఎరువులు ద్రవ రూపంలో కూడా దొరుకుతాయమ్మా. సాధారణంగా పొడి రూపంలో ఉండే జీవన ఎరువులు కేవలం 6 నెలల వరకు మాత్రమే బాగా పనిచేయగలవు. గడువు దాటితే పంటల దిగుబడి సాధించడం కష్టమవుతుంది.
మరి ద్రవ రూపంలో ఉన్న ఎరువులు ఎన్ని రోజులు పనిచేస్తాయంటారు మేడం?
ఈ ద్రవ రూపంలో ఉండే జీవన ఎరువులు 1 నుండి 2 సంవత్సరాల వరకు బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా వీటి వాడకం కూడా పొడి రూపంలో ఉండే జీవన ఎరువుల కంటే సులభంగా ఉంటుంది.
వీటిని ఎట్లా వేసుకోవచ్చు అంటారు మేడం?
ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులను స్ప్రే చేసుకోవచ్చు. డ్రిప్ పద్ధతిలో కూడా కొన్ని పంటలకు వేసుకోవచ్చు.
మరి ఈ ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువుల వల్ల లాభాలేంటో కొద్దిగా చెప్పండి మేడం.
ఇవి వేరే బ్యాక్టీరియాలతో కలుషితమై ఉండదు. వీటిని నిల్వ చేయడం సులభం. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ నేలను కవర్ చేస్తాయి.
దిగుబడిలో దానికి దీనికి ఏమైనా తేడాలు ఉంటుందా మేడం?
ఉంటుందమ్మా. వీటిని పొడి రూపంలో ఉండే జీవన ఎరువుల కన్నా తక్కువ మోతాదులో వేసినప్పటికీ దిగుబడి ఎక్కువగా వస్తుంది.
ఈ జీవన ఎరువులు వేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏంది మేడం?
ఈ ప్యాకెట్లను లేదా బాటిళ్లను కొనేటప్పుడు ISI మార్క్ చూసుకుని కొనాలి. ముఖ్యంగా తయారు చేసిన తేదీని మరియు గడువు తేదీని చూసి తీసుకోవాలి.
వీటిని రోజుల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చా మేడం?
వీటిని ముఖ్యంగా ఉదయం సాయంత్రం నీడ ఉన్న సమయాల్లో వాడుకోవడం మంచిదమ్మా.
ఇవి వేసిన తర్వాత రసాయన ఎరువులను ఎప్పుడేసుకోవాలంటారు?
పొలంలో ఈ జీవన ఎరువులను వాడిన తరువాత 1 వారం రోజుల వ్యవధిలో రసాయన ఎరువులను వేసుకోవచ్చు. వీటిని వాడేటప్పుడు సంబంధిత వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సలహా మేరకు వాడుకోవాలి.
జీవన ఎరువులు ఎక్కడ దొరుకుతాయి మేడం?
ఈ జీవన ఎరువులు ముఖ్యంగా వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో దొరుకుతాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
సరే మేడం, మీ దగ్గరికి రావడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పటి నుండి రసాయనిక ఎరువులను తగ్గించి జీవన ఎరువులను వాడతాను.
సరే అమ్మా, మీరు వాడడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎరువుల గురించి తెలియజేయండి.
అలాగే మేడం, ఇంకా వెళ్ళొస్తాను.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
ఈ వారం మన చేను కబుర్లలో వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వాతావరణం తడిగా మారిపోయింది. చినుకుల మాటున చింత కూడా దాగి ఉందని తెలుసుకుంటే మంచిది. ఇలా ఒక సీజన్ నుంచి మరో సీజన్ లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్ లో వైరల్ ఇన్ఫెక్షన్లు జ్వరాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రతి 10 మందిలో 3-4 జలుబు, 2-3 జ్వరంతో కూడిన వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వైరల్ ఫీవర్ అంటే ఏమిటి? వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పుల మధ్య రోగి నిస్సత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటి మీద దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలు కనిపిస్తాయి. కొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వేధిస్తుంటాయి. సాధారణంగా వీటిని విషజ్వరాలు అంటారు. వాటంతట అవే తగ్గిపోయే సాధారణ వైరల్ జ్వరాలు కూడా కొన్ని ఉంటాయి. అలాగే తప్పనిసరిగా చికిత్స తీసుకోవలసిన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి వైరల్ ఫీవర్ కిందికే వస్తాయి. వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తాయి? వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాసనాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి. చల్లదనం తీవ్రత పెరగడం వల్ల రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీంతో రక్త సరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్ల రక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. జనసముదాయం ఎక్కువగా ఉన్న చోట వైరస్లను ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే జ్వరాలు పిల్లల్లో త్వరగా వ్యాప్తి చెందుతాయి. వైరల్ ఫీవర్ లక్షణాలేమిటి? వైరల్ ఫీవర్ సోకితే ఒళ్ళు నొప్పులు, జ్వరం, నీరసం, నిస్సత్తువ, స్కిన్ ర్యాషెస్, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతు నొప్పి, ముక్కు కారడం, దగ్గు, ఉదరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి, వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి. వైరల్ ఫీవర్ ప్రభావాలు ఏమిటి? శరీరంలోని కణాల మీద వైరస్ అటాక్ అవుతుంది. చాలా వరకు వైరల్ ఫీవర్ వల్ల శరీరం పైభాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వైరస్ చాలా పవర్ఫుల్ గా ఉంటే నరాల మీద ప్రభావితం చేస్తుంది. దానితో వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పేషెంట్ బలహీనంగా మారిపోతారు. ఆహారం పూర్తిగా తీసుకోలేరు. వైరల్ ఫీవర్ కి ప్రథమ చికిత్స ఏమిటి? వైరల్ ఫీవర్ కు సంబంధించిన లక్షణాలలో ఈ 2-3 కనిపించినా రోగికి ఎక్కువగా నీళ్లు తాగించాలి. దీని వలన శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది. తర్వాత రోగికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. తేలికపాటి ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా రోగి ఆందోళనకి గురి కాకుండా చూసుకోవాలి. తాజా కొత్తిమీరతో చేసిన టీ, మెంతి వాటర్ తాగించాలి. దీని వల్ల వైరస్ నాశనం అవుతుంది. పెద్దవాళ్లకైతే గంజి తాగించడం మంచి పద్ధతి. ఇది వైరస్ ను ఎక్కువ కాలం బ్రతకనివ్వదు. నిర్ధారణ ఎలా? జ్వరం విపరీతంగా ఉండి తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తారు. డెంగ్యూ అనుమానం ఉంటే SS1 యాంటీజెన్ పరీక్ష చేస్తారు. అలాగే విపరీతమైన చలి, జ్వరం ఉంటే మలేరియాగా అనుమానించి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ పరీక్ష చేస్తారు. వీటి ద్వారా వైరల్ ఫీవరా, ఇతర వ్యాధులా తెలుస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది, కాబట్టి ఆహారం షేర్ చేసుకోవద్దు. సాధారణ వైరల్ ఫీవర్ 9 రోజులు ప్రభావం చూపిస్తుంది. చల్లదనానికి, సూక్ష్మ క్రిముల బారి నుండి కాపాడే శరీర భాగాలు శక్తిహీనంగా మారిపోయి సూక్ష్మ క్రిములు సులువుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి చల్లదనం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షంలో వెళ్తే గొడుగు, రెయిన్ కోట్స్ తప్పనిసరిగా వాడాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్ లో పండ్లు ఎక్కువగా పెట్టాలి. నూనె పదార్థాలు తక్కువగా ఇవ్వాలి. వర్షంలో తడిసినప్పుడు జలుబు చేస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. సాధారణంగా ఈ కాలంలో కనిపించే గొంతు నొప్పికి 90% వైరస్లే కారణం. కాబట్టి దానిని తగ్గించేందుకు గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకుని తరచుగా పుక్కిట పట్టటం లేదా మార్కెట్లో లభించే యాంటీసెప్టిక్ లోషన్లు నీటిలో వేసుకుని పుక్కిట పట్టడం మంచిది. కొద్ది మందికి స్టైస్టోకాకల్ వంటి బ్యాక్టీరియా వల్ల గొంతు నొప్పి రావచ్చు. గొంతు నొప్పి తగ్గకున్నా తెల్లటి చీము పొక్కుల వంటివి కనబడుతున్న వైద్యులను కలవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? వ్యాధి నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు చాయ్, బిస్కెట్, సమోసా వంటి అలవాటు చేయవద్దు. స్నాక్స్ బదులుగా పండ్లు తినిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ జాతి ఫలాలను ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. మనలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటే పలు వైరస్లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషక ఆహార నిపుణులు అంటున్నారు. అందుకోసం మన ఆహారంలో ఎలాంటి పదార్థాలు ఉండాలి, ఎలాంటి పదార్థాలను దూరం పెట్టాలి అన్న విషయాలపై భారత వైద్య పరిశోధన మండలి పరిధిలోని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు పలు సలహాలు సూచనలు చేశారు. అవేంటో చూద్దాం. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఏ, ఈ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియన్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఏ దోహదపడుతుంది. ఈ బీటా కెరటిన్, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. సమతుల ఆహారం ద్వారా ఈ పోషకాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాయలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియంట్లు సమృద్ధిగా దొరుకుతాయి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు లభిస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. కార్బోనేటెడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియన్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి. అయితే పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శరీరంలో కొవ్వును నియంత్రణలో ఉంచుకోవాలి. రోజు ఒక వ్యక్తి 30 గ్రాములకు మించి నూనెలు, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. చక్కెరలో కేవలం కెలరీలు మాత్రమే ఉంటాయి, పోషకాలు ఉండవు. కాబట్టి చక్కెరను కూడా మితంగా తీసుకోవాలి. శారీరక వ్యాయామం, యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తరచు నీళ్లు తాగుతుండాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగ నిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఆ అలవాట్లు ఉన్న వారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని మానుకోవాలి. మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటిదాకా వాడుతున్న మందులను కొనసాగించవచ్చు. వ్యాయామం చేయాలి, సమతుల ఆహారం తీసుకోవాలి, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పండ్లలో బీటా కెరటిన్, సి, బి విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకునేందుకు అవి ఎంతగానో సహాయపడతాయి. నారింజ, నిమ్మకాయలు, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఆకుకూరల్లో బీటా కెరటిన్, విటమిన్ సి, ఈ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ దండిగా దొరుకుతాయి. ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయలు, సుగంధ ద్రవ్యాలలోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాల సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ఈ పోషకాలన్నీ సమతులంగా ఉండేలా చూసుకుంటే మనలో రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. విన్నారు కదా శ్రోతలు, వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గతవారం మేమడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, వరి సాగులో తడి పొడి పద్ధతిని ఏ నేలల్లో వాడరాదు? ఆప్షన్ ఏ చౌడు నేలలు, ఆప్షన్ బి నల్లరేగడి నేలలు. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ చౌడు నేలలు. గతవారం రెండవ ప్రశ్న, తడి పొడి పద్ధతిలో వరి సాగులో ఎంత శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ 15-30%, ఆప్షన్ బి 30-50%. ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ 15-30%. ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపిన వారు కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం, వి నాగేశ్వరరావు నర్సాపురం, ఎన్ పార్థసారథి పెద్ద శంకరంపేట్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, భిక్షపతి గుమ్మారిదల, బండ సంగీత గంభీరావుపేట్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు గంట రామోజీ కరీంనగర్, డాక్టర్ రామ్మూర్తి హైదరాబాద్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, నేలలో ఉండే సూక్ష్మ జీవులు చనిపోకుండా ఉండడానికి వాడే ఎరువులు ఏమిటి? ఆప్షన్ ఏ జీవన ఎరువులు, ఆప్షన్ బి సేంద్రియ ఎరువులు. మొదటి ప్రశ్న మరొకసారి, నేలలో ఉండే సూక్ష్మ జీవులు చనిపోకుండా ఉండడానికి వాడే ఎరువులు ఏమిటి? ఆప్షన్ ఏ జీవన ఎరువులు, ఆప్షన్ బి సేంద్రియ ఎరువులు. ఈ వారం రెండో ప్రశ్న, ఏ జీవన ఎరువులను పప్పు దినుసుల పంటలకు వాడతారు? ఆప్షన్ ఏ సుడోమోనస్, ఆప్షన్ బి రైజోబియం. రెండో ప్రశ్న మరొకసారి, ఏ జీవన ఎరువులను పప్పు దినుసుల పంటలకు వాడతారు? ఆప్షన్ ఏ సుడోమోనస్, ఆప్షన్ బి రైజోబియం. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.